ఓం శాంతి. మురళీ డేట్ 6/7/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, జీవిస్తూనే ఈ శరీరం నుండి వేరైపోండి, అశరీరిగా ఈ బాబాని స్మృతి చెయ్యండి. దీనినే డెడ్ సైలెన్స్ అని అంటారు. ప్రశ్న, పిల్లలైన మీరు ఇప్పుడు మీ పునాదిని దృఢంగా చేసుకుంటున్నారు. దృఢత్వము దేని ఆధారంపై వస్తుంది? జవాబు, పవిత్రత ఆధారంపై. ఎంతెంతగా ఆత్మ పవిత్రంగా అనగా స్వచ్ఛమైన బంగారంగా అవుతూ ఉంటుందో అంతంతగా దృఢత్వం వస్తూ ఉంటుంది. ఇప్పుడు బాబా స్వరాజ్యపు పునాదిని ఎంత దృఢంగా వేస్తారంటే అర్ధకల్పం వరకు ఇక ఆ పునాదిని ఎవరూ కదిలించలేరు. మీ రాజ్యాన్ని ఎవరూ దోచుకోలేరు. పాట ఓం నమ శివాయ. ఓం శాంతి. నన్ను స్మృతి చెయ్యండి అనగా అశరీరిగా అవ్వండి అని బాబా చెప్తున్నారు. ఇదే డెడ్ సైలెన్స్. మనుషులు మరణించినప్పుడు నిశ్శబ్ద వాతావరణం ఏర్పడుతుంది కదా, వీరి శరీరము శాంతమైపోయింది. శరీరం మరియు ఆత్మ వేరైపోయాయి, చనిపోయారు అని అంటారు. పిల్లలైన మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు దీనిని కూడా డెడ్ సైలెన్స్ అని అంటారు. జీవిస్తూనే అశరీరిగా అయిపోండి, స్వయాన్ని ఆత్మగా భావించండి, బాబాని స్మృతి చెయ్యండి. ఇది సత్యమైన శాంతి అని మీకు తెలుసు. వారికి శాంతి గురించి తెలియదు, డెడ్ సైలెన్స్ అర్థం గురించి తెలియనే తెలియదు. అసలు డెడ్ సైలెన్స్ అని ఎందుకంటారో తెలియదు. తాను మరణించాడు, ఆత్మ శాంతమైపోయింది అని అంటారు. అలాగే మీరు మరణించండి, శాంతమైపోండి. గొప్ప గొప్ప వ్యక్తులు గాంధీ సమాధి వద్దకు వెళతారు. అక్కడకు వెళ్లి డెడ్ సైలెన్సులో అనగా శాంతిలో కూర్చోండి అని అంటారు. ఆత్మ అయిన మనం శాంత స్వరూపమని మీకు తెలుసు. ప్రపంచానికి ఇది తెలియనే తెలియదు. ఇప్పుడు మనం మన స్వరూపంలో స్థితులవుతాము. మన స్వధర్మం శాంతి, మన ఆత్మ శాంత స్వరూపం. వారికి ఇది తెలియనే తెలియదు, కావుననే శాంతిని కోరుకుంటారు. శాంతి కావాలి అని ఆత్మ అంటుంది. ఆత్మ తన స్వధర్మాన్ని మర్చిపోయింది. నిజానికి ఆత్మ ధర్మమే శాంతి. మరి అశాంతి ఉంది అని ఆత్మ ఎందుకంటుంది? అశరీరిగా అయ్యి కూర్చోండి. వారు హఠముతో ప్రాణాయామం చేస్తారు, దానితో మరణించినట్లుగా అయిపోతారు. దానిని కృత్రిమ శాంతి అని అంటారు. మన స్వధర్మం శాంతి అని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మైన మీరు స్వరాజ్యాన్ని తీసుకుంటున్నారు. ఆత్మనే అన్ని అవుతుంది, ఆత్మనే బ్యారిస్టర్గా అవుతుంది. మాకు రాజ్యం కావాలి అని ఆత్మనే అంటుంది. ఇంతకు ముందు కూడా బాబా నుండి రాజ్యం తీసుకున్నారు. ఇప్పుడు మరలా తీసుకుంటూ వచ్చారు. మనుష్యులు దేహ అభిమానంలో ఉన్నారు, కావున దుఃఖంలో ఉన్నారు. మనం ఒక ఆత్మ అని, పరంపిత పరమాత్మ నుండి మన స్వరాజ్యాన్ని తీసుకునేందుకు వచ్చామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మ అయిన మీకు రాజ్యం కావాలి. ఈ సమయంలో ఆత్మ అనంతమైన తండ్రి నుండి స్వరాజ్యాన్ని కోరుకుంటుంది. శ్రీకృష్ణుడికి స్వరాజ్యం ఉండేది, అది మరలా మాయమైపోయింది. ఇప్పుడు బాబా వచ్చి ఆత్మలైన మీకు రాజ్యాన్ని ఇస్తారు. దీనిని రాజయోగము అని అంటారు. పరంపిత పరమాత్మ రాజయోగాన్ని నేర్పిస్తారు. మనుష్యులు దేహ అభిమానులుగా ఉన్న కారణంగా నేను ఫలానాను అని అంటారు. నేను అని దేహాన్నే భావిస్తారు. నిజానికి నేను నేను అని ఆత్మనే అంటుంది. నేను ఈ వస్తువుని ఎత్తుతాను అని ఆత్మనే అంటుంది. నిజానికి ఆత్మ పురుషుడు. ఆత్మనైన నేను తండ్రి సంతానాన్ని. తండ్రి, మేము మీ నుండి స్వరాజ్యాన్ని తీసుకుంటున్నాము అని ఆత్మ అంటుంది. ఆత్మకు స్వరాజ్యాన్ని పరమాత్మ ఇస్తారు. భక్తికి మరియు జ్ఞానానికి ఎంత తేడా ఉందో చూడండి. శివుని ఆలయం కూడా ఉంటుంది. అన్నింటికన్నా ఎక్కువగా శివుని ఆలయంలోనే గంటలు మ్రోగుతాయి. తనను మేల్కొల్పుతారు. నిజానికి అందరినీ మేల్కొల్పుతారు. ఉదయం ఉదయమే భజంత్రీలు మ్రోగిస్తారు. ఇక్కడైతే స్వయంగా తండ్రే పిల్లలను మేల్కొల్పి దేవతలుగా తయారు చేస్తారు. ఇక్కడ గంటలు మొదలైనవి మ్రోగించే విషయమేమీ లేదు. మీకు స్వరాజ్యం కావాలంటే ముందు పవిత్రంగా అవ్వండి అని బాబా అంటారు. లక్ష్యం మరియు ఉద్దేశం బుద్ధిలో ఉంటుంది. మేము ఈ మెట్రిక్ పాస్ అవుతాము, మరలా ఇది చేస్తాము అని విద్యార్థులంటారు. సన్యాసులు తమకు శాంతి లభించాలి అని కోరుకుంటారు. రాణి మెడలోని హారం పోయింది, దానిని తాను బయట వెతికింది అని ఒక కథ కూడా ఉంది కదా. వారు శాంతిని బయట వెతుకుతారు, కాని ఆత్మ స్వయం శాంత స్వరూపం. ఆత్మ తన స్వధర్మాన్ని మరచి స్వయాన్ని శరీరంగా భావిస్తూ కూర్చుంది. అలా కాదు, నీవు ఒక ఆత్మవు అని బాబా స్మృతిని కలిగిస్తారు. ఆత్మైన మీరు 84 జన్మలు అనుభవించారు. ఈ విషయాలను ఇంకా ఎవరూ అర్థం చేయించలేరు. మీకు మీ జన్మల గురించి తెలియదు, నేను తెలియచేస్తాను అని బాబా అంటారు. మీరు బ్రహ్మ కుమారి కుమారులు. పవిత్రత లేకుండా జ్ఞాన ధారణ జరగదు. పులి పాల కోసం బంగారు పాత్ర కావాలి అని అంటారు. అలాగే ఇందులో కూడా బంగారు పాత్ర కావాలి. ఆత్మ తండ్రిని స్మృతి చెయ్యటం ద్వారా బంగారంలా అయిపోతుంది. బాబా కూడా స్వచ్ఛమైన బంగారమే. ఆత్మ తండ్రిని స్మృతి చేస్తే తనలోకి జ్ఞానం వచ్చేస్తుంది. మీరు స్వచ్ఛమైన బంగారంలా పవిత్రంగా ఉండేవారు. ఈ జ్ఞాన ప్రభావం కొందరిపై ఉండదు. నేను ఆత్మనైన మీకు స్వరాజ్యాన్ని ఇస్తాను అని బాబా అంటారు. ఎప్పుడైతే పాత సృష్టి అంతమై మరలా కొత్త సృష్టి ప్రారంభం జరుగుతుందో అప్పుడు ఈ స్వరాజ్యం లభిస్తుంది. మనుష్యులకు హద్దులోని రాజ్యముంది. అనంతమైన రాజ్యం మనుష్యులకు ఎప్పుడూ లభించదు. వారు విశ్వాధిపతులుగా అవ్వలేరు. బాబా ద్వారా మీరు అలా అవుతారు. భగవంతుడైన తండ్రికే మీ 84 జన్మల గురించి తెలుసు. దేవతలు తమ జన్మల గురించి తెలుసుకోలేరు. వారు తెలుసుకున్నట్లయితే దుఃఖీగా అవుతారు. ఎందుకంటే మెట్లు దిగవలసి వస్తుంది. రాజ్య సుఖమంతా పోతుంది. ఇక్కడ మీకు మనం ఒక ఆత్మ అని తెలుసు. ఇందులో సంశయం విషయమేదీ లేదు. ఒకరి నుండి ఒకరు వింటూ వృద్ధి జరుగుతూ ఉంటారు. ఈ దైవీ ధర్మ వృక్ష స్థాపన జరుగుతుంది. వీరు మన బ్రాహ్మణ కులం వారు అని మీరు అర్థం చేసుకోగలరు. వీరు పూర్తి భక్తి చేశారు. మరలా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. జ్ఞానము పూర్తవుతుంది, మరలా భక్తి ప్రారంభమవుతుంది. ఇది ఎవ్వరికీ తెలియదు. ఇల్లు కూడా కొత్తగా మరియు పాతగా ఉంటుంది కదా. కచ్చా ఇళ్ల ఆయుష్ తప్పకుండా తక్కువగానే ఉంటుంది. ఈ రోజుల్లో ఇళ్ళు చాలా పక్కాగా నిర్మిస్తూ ఉంటారు. భూకంపాలు మొదలైనవి వచ్చినా కానీ ఇళ్ళు కూలకుండా, నష్టం జరగకుండా చాలా దృఢంగా నిర్మిస్తూ ఉంటారు. పునాదిని చాలా దృఢంగా వేస్తారు. ఇప్పుడు స్వరాజ్యపు పునాది తయారవుతుంది. ఆత్మకు 21 జన్మల వరకు రాజ్యం లభిస్తుంది. ఇక్కడి రాజ్యం ఎందుకు పనికిరాదు? ఈరోజు రాజ్యం ఉంటుంది, రేపు ఎవరైనా ఆక్రమిస్తే అంతమైపోతారు. ఎవరి పునాది లేదు. మనుష్యుల ఫౌండేషన్ కూడా లేదు. ఈరోజు ఉంటారు, రేపు చనిపోతారు. ఇప్పుడు మీ పునాదిని బాబా పక్కా చేస్తున్నారు. 21 జన్మలు మీరు రాజ్యభాగ్యాన్ని పొందుతారు. మీ రాజ్యపు పక్కా పునాది వెయ్యబడుతుంది. మిమ్మల్ని ఈ దరిద్రి తుఫాన్లేవి కదిలించలేవు. పాటలో కూడా బాబా మనకు స్వరాజ్యాన్నిస్తారు, దానిని ఎవరూ తీసుకోలేరు, పడద్రోయలేరు అని అంటారు. ఎటువంటి రాజ్యాన్నిస్తారు అంటే అసలు అందులో కొద్దిగా కూడా దుఃఖము అన్న విషయమే ఉండదు. మరి ఆత్మకు ఎంతటి సంతోషముండాలి? నిశ్చయమైతే ఉంది కదా. నిశ్చయం లేకపోతే స్వర్గంలోకి వెళ్లేందుకు అర్హులు కారు. ఎంతో మంది బ్రహ్మ కుమారి కుమారులున్నారు. వృద్ధి జరుగుతూ ఉంటారు. జ్ఞాన సాగరుడు పతిత పావనుడు మనల్ని చదివించి మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని మీకు తెలుసు. వారైతే కృష్ణుడు నేర్పించాడు అని అనేస్తారు. శివ బాబానే మనుష్య తనువులోకి వచ్చి నేర్పించారు అని వారు ఎలా అర్థం చేసుకోగలరు? భారతదేశమే పవిత్రంగా ఉండేది, ఇప్పుడు అపవిత్రంగా పతితంగా ఉంది. దేవతల ముందుకెళ్లి వారి మహిమను గానం చేస్తారు. శివుడు ముందుకెళ్లి, నీవు సర్వగుణ సంపన్నుడివి, 16 కళల సంపూర్ణుడివి అని మహిమ చెయ్యరు. శివుని మహిమనే వేరు. తాను జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత. శివుడు అందరి జోలెను నింపే బోలానాథుడు. ఇటువంటి తండ్రిని అందరూ మర్చిపోయారు. నువ్వొచ్చి దుఃఖాన్ని హరించు, సుఖాన్నివ్వు అని పరంపిత పరమాత్ముణ్ణి పిలుస్తారు. దుఃఖహర్త సుఖకర్త తాను ఒక్కరే. వారిదే శ్రేష్ఠ మతం. అది శ్రీ శ్రీ అయిన భగవంతుని మతం. వారి ద్వారా పిల్లలైన మీరు కూడా శ్రేష్టంగా అవుతారు. ఇది భ్రష్టాచారి ప్రపంచము అని గవర్నమెంట్ కూడా అంటుంది. ఇప్పుడు శ్రేష్టంగా ఎవరు తయారు చేస్తారు అన్నది ఎవ్వరికీ తెలియదు. సాధువులు అలా తయారు చేస్తారు అని భావిస్తారు, కానీ వారు అలా శ్రేష్టంగా తయారు చెయ్యలేరు. ఇది కేవలం ఒక్క తండ్రి పనే కదా. ముందు ఒక్క రాజు ఆజ్ఞపై అందరూ నడిచేవారు. సత్తీగల్లో మీకు మంత్రులు మొదలైన వారు ఎవరూ ఉండరు. రాజులో కూడా శక్తి ఉంటుంది, మంత్రి పేరే ఉండదు. మేము విశ్వాధిపతులుగా అయ్యి రాజ్యం నడిపాము అని మీరు భావిస్తారు. ఏ విధంగా ఇంతకు ముందు రాజ్యం చేశారో అలాగే చేస్తారు. తప్పకుండా సత్తీగంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది కదా. ప్రతి ఒక్కరికి తమ తమ రాజధాని లభిస్తుంది. కృష్ణుడికి తన రాజధాని ఉంటుంది, ఇతర రాజ్యాలు కూడా ఉంటాయి కదా. తక్కువలో తక్కువ 8 మందైతే ఉన్నారు కదా. 8 మంది ఉంటారో లేక 108 మంది ఉంటారో ముందు ముందు తెలుస్తుంది. చివరిలో ఇచ్చే జ్ఞానాన్ని ఇప్పుడే ఇవ్వాలని ఏమీ లేదు. ఎంతవరకు జీవిస్తారో అంతవరకు బాబా జ్ఞానాన్ని ఇస్తూనే ఉంటారు. అలా ఇవ్వవలసిందే. డ్రామాలో రచింపబడి ఉంది. పరమాత్మ పాత్ర ఇప్పుడే ఉంది. ఈ జ్ఞానాన్ని ఇచ్చే పాత్ర ఇప్పుడు రచింపబడి ఉంది. ముందు ముందు మీరు ఎంతో అర్థం చేసుకుంటారు అని బాబా చెప్తారు. దిన ప్రతిదినం అర్థం చేయిస్తూ ఉంటారు. మనమక్కడ రాజ్యాన్ని ఎలా చేస్తామో, స్వయంవరం ఎలా జరుగుతుందో కూడా తెలియాలి. మీరు ధ్యానంలోకి వెళతారు, వైకుంఠంలోకి వెళ్ళి ఏ విధంగా అక్కడ బంగారు భవనాలుంటాయో చూస్తారు కూడా. అంతా బంగారమే బంగారం ఉంటుంది. స్వయాన్ని పారసపురిలో చూస్తారు. బంగారు ఇటుకల ఇళ్ళు తయారవుతాయి. కొన్ని ఇటుకలు తీసుకు వెళదాము అని భావిస్తారు. మళ్ళీ ధ్యానం నుండి వచ్చిన తర్వాత స్వయాన్ని ఇక్కడే ఉన్నట్లుగా చూసుకుంటారు. మీరా కూడా ధ్యానంలో స్వయాన్ని కృష్ణుడితో రాజ్ చేస్తున్నట్లుగా చూసేది. మీరు సూక్ష్మ వతనంలోకి వెళతారు. అక్కడ ఎముకలు మాంసం ఏమీ ఉండవు. ఫరిస్తాలుగా అయిపోతారు. బ్రహ్మ సూక్ష్మ శరీరం కూడా కనిపిస్తుంది. ఇతనే ఫరిస్తాగా అవుతాడు. మీరు పూల తోటలు మొదలైనవి చూస్తారు. ఇవన్నీ బాబా సాక్షాత్కరింపచేశారు. బాబా మాకు శుభీరసం త్రాగించారు అని మీరంటారు. సూక్ష్మవతనంలో అయితే త్రాగించలేరు. ఫల పుష్పాలు వైకుంఠంలో చాలా ఫస్ట్ క్లాసుగా ఉంటాయి. సూక్ష్మవతనంలో పూల తోట ఏదీ ఉండదు. పూల తోటలోకి వెళ్ళాము, అక్కడ యువరాజులు ఉన్నారు అని మీరు చెప్తారు. అది వైకుంఠం కదా. వైకుంఠంలోని వైభవాలు ఇక్కడ లభించవు. అక్కడైతే ఫస్ట్ క్లాస్ అయిన వైభవాలు ఉంటాయి. నేను మిమ్మల్ని వైకుంఠాధిపతులుగా తయారు చేస్తాను అని బాబా చెప్తారు. ఇక్కడంతా దుఃఖమే దుఃఖం. భగవంతుడా మమ్మల్ని దుఃఖాల నుండి విడిపించు అని అనని మనిషి మాత్రులెవరూ ఉండరు. దుఃఖంలోనే స్మృతి చేస్తారు. కృష్ణుడి పూజారులు కృష్ణుణ్ణి తలుచుకోమని, హనుమంతుని పూజారులు జై హనుమాన్ అని అనమని అంటారు. ఇక్కడైతే బాబా నిరంతరంగా తండ్రిని స్మృతి చెయ్యండి అని చెప్తారు. చివరి సమయంలో ఇంకా ఎవరి స్మృతి రానంతగా స్మృతి చెయ్యండి. కాశీలో ఆత్మ ఆహుతి చేసుకుంటారు. అందులో తాము జన్మ జన్మాంతరాలుగా చేసిన పాపాలు శిక్షలు అనుభవించినట్లుగా అనిపిస్తుంది. ఎన్నో పాపాలు చేశారు. దీనిని పాపాత్మల ప్రపంచము అని అంటారు. ఆత్మ పాపీగా ఉంది. హే పరంపిత పరమాత్మ, హే పరంధామ నివాసి అయిన శివ బాబా అని ఆత్మనే బాబాని పిలుస్తుంది. వారి యథార్థ నామం ఒక్కటే. వారు ఆత్మలకు తండ్రి. రుద్రుడు అన్న పేరుతో శాలిగ్రామాలు అన్న పదం శోభించదు. శివుడు మరియు శాలిగ్రామాలు అని అంటే బాగుంది. మట్టితో శివలింగాన్ని తయారు చేస్తారు. అలాగే శాలిగ్రామాలను కూడా తయారు చేస్తారు. తానే పతిత పావనుడు కదా. ఇప్పుడు యజ్ఞాలను కూడా రచిస్తారు. భారతదేశం అన్నింటికన్నా ఉన్నతమైనటువంటిది. కాని దేవతా ధర్మాన్ని మర్చిపోయారు. మీది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం, అది కొనసాగుతూ వస్తుంది. హిందూ ధర్మం అంటూ ఏదీ లేదు. దేవతా ధర్మం వారే సతో రజో తమోలలోకి వస్తారు. సతోలోకి వచ్చినప్పుడు స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు. నిజానికి హిందూ ధర్మమేది లేదు. కావున మీరు దేవీ దేవతలుగా అవ్వగలరు, వచ్చి అర్థం చేసుకోండి అని వివరించటం జరుగుతుంది. అలా చెప్తే కాళీ ఎక్కడుంది అని అంటారు. మీకు సుఖశాంతుల వారసత్వం ఇవ్వటానికి నేను మిమ్మల్ని నా వారిగా చేసుకుంటాను అని బాబా అంటారు. కొన్ని కుటుంబాలలో పరస్పరం అంతా కలిసే ఉంటారు, ఎంతో ప్రేమగా నడుచుకుంటారు, అందరి సంపాదన కలిసే జరుగుతుంది, ఎటువంటి గొడవలు ఉండవు. కానీ దానిని స్వర్గము అని అయితే అనరు కదా. సత్యగల్లో ఒక్క ఇంట్లో కూడా దుఃఖితులుగా రోగగ్రస్తులుగా ఉండరు. దాని పేరే స్వర్గం. అక్కడందరూ సుఖంగా ఉంటారు. బాబా నుండి సదా సుఖ వారసత్వాన్ని తీసుకునేందుకు మీరు వచ్చారు. మీకు జ్ఞానం లభించింది. బాబా, నీవు పతిత పావనుడవు, నన్ను కూడా పావనంగా తయారు చెయ్యి అని అంటారు. బాబాతో పాటు పిల్లలైన మీరు కూడా ఈశ్వరీయ సేవాదారులు. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం, మొదటి పాయింట్, స్వరాజ్యాన్ని తీసుకునేందుకు పవిత్రత రూపి పునాదిని ఇప్పటి నుండే దృఢంగా చేసుకోవాలి. ఏ విధంగా బాబా పతిత పావనుడో అలాగే బాబా సమానంగా పావనంగా అవ్వాలి. రెండో పాయింట్, మీ శాంత స్వధర్మంలో స్థితులవ్వాలి. ఎంత వీలైతే అంత దేహ అభిమానాన్ని వదిలి దేహీ అభిమానులుగా ఉండాలి. డెడ్ సైలెన్స్ అనగా అశరీరిగా ఉండే అభ్యాసం చెయ్యాలి. వరదానం, అన్య ఆత్మల సేవతో పాటు స్వయం యొక్క సేవను కూడా చేసే సఫలతామూర్త భవ. సేవలో సఫలతామూర్తులుగా అవ్వాలంటే ఇతరుల సేవతో పాటు మీ సేవ కూడా చేసుకోండి. ఏ సేవకైనా వెళ్ళినప్పుడు సేవతో పాటు మీ పురాతన సంస్కారాలని కూడా అంతిమ సంస్కారం చేస్తున్నట్లుగా భావించండి. ఎంతగా సంస్కారాల అంతిమ సంస్కారం చేస్తారో అంతగానే సత్కారం లభిస్తుంది. ఆత్మలందరూ మీ ముందు మనస్సుతో నమస్కరిస్తారు. బయట నుండి సంస్కారం చేసేవారిగా తయారు చెయ్యకూడదు. బయట నుండి నమస్కారం చేసేవారిగా తయారు చెయ్యకూడదు. మానసికంగా సంస్కారం చేసేవారిగా చెయ్యాలి. స్లోగన్ బేహద్ సేవ యొక్క లక్ష్యాన్ని ఉంచినట్లయితే హద్దులోని బంధనాలన్నీ తొలగిపోతాయి. అవ్యక్త ప్రేరణ పాయింట్, జ్వాల స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవించండి. ఎప్పటి వరకైతే మీ స్మృతి జ్వాలారూపకంగా అవ్వదో అప్పటి వరకు ఈ వినాశ జ్వాల కూడా సంపూర్ణ జ్వాల రూపాన్ని పొందదు. బగ్గు మంటంది, మళ్ళీ శీతలమైపోతుంది. ఎందుకంటే జ్వాలామూర్తులు మరియు ప్రేరక ఆధారమూర్తాత్మలు ఇప్పుడు స్వయమే సదా జ్వాలారూపులుగా అవ్వలేదు. ఇప్పుడు జ్వాలారూపులుగా అయ్యే దృఢ సంకల్పాన్ని చెయ్యండి మరియు సంఘటిత రూపంలో మనస్సు బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా శక్తిశాలి యోగానికి చెందిన వైబ్రేషన్లను నలువైపులా వ్యాపింపచెయ్యండి. ఓం శాంతి.
దీది మన్మోహిని గారి విశేషతలు మరియు విలువైన శిక్షణలు. 6th పాయింట్, దీది మన్మోహినీజీ యొక్క బుద్ధి ఎంతో స్వచ్ఛంగా స్పష్టంగా ఉండేది. వారి ఎదుట ఎలాంటి ఆత్మ వచ్చినా ఆ ఆత్మ యొక్క స్థితిని వెంటనే గుర్తించి అవసరమైన సహాయాన్ని అందించి బాబాకు చెందిన వారిగా తయారు చేసేవారు. దీది మాట్లాడే విధానం ఎంతో ప్రభావవంతంగా ఉండేది. పెద్ద పెద్ద విఐపీలు కూడా దీదీని ఒక్కసారి కలిసిన తర్వాత క్రమం తప్పకుండా స్టూడెంట్స్ గా మారిపోయేవారు. బాబా చెప్పేవారు, పిల్లలు మీరు ఇతరులకు నాడి చూసి మందు ఇవ్వండి అని. అంటే దీది ప్రతి ఆత్మ యొక్క స్వభావాన్ని అవసరాన్ని గుర్తించి దానికి తగిన విధంగా ప్రేమతో యుక్తితో సంరక్షించేవారు. మనము దీదీని ఆదర్శంగా తీసుకుని సేవ చేస్తూ ప్రతి ఆత్మను బాబాకు దగ్గర చేయాలి అని అంటున్నారు మన్మోహిని దీదీజీ. అచ్చా, ఓం శాంతి.